ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯಂ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತಥೋಜಾಯ ಮುದೀರಯೇ ನಸ್ತ ಪ್ರಾಯೇಶ ಭದ್ರೇಶು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾಂ ಭಗವತೀರುತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಷ್ಠಿಕೀ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾ ಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗೀ ರಾಧೇ ಬೃಂದಾವನೇಶ್ವರೀ ವೃಷಭಾನಸುತೆ ದೇವೀ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸದತುನದಿ ಶ್ರೀಮದ್ಭಾಗವತಂ ಏಕಾದಶ ಸ್ಕಂದಂ ಅಧ್ಯಾಯಂ 5 ಶ್ಲೋಕಂ 17. ಏತ ಆತ್ಮಾ ಹನೋ ಅಶಾಂತಾಂ ಏತ ಆತ್ಮಾ ಹನೋ ಅಶಾಂತಾಂ ಅಜ್ಞಾನೇ ಜ್ಞಾನಮಾನಿನಃ ಅಜ್ಞಾನೇ ಜ್ಞಾನಮಾನಿನಃ ಸೀದಯನ್ ಸೀದಯಸ್ತ್ಯಕೃತಕೃತ್ಯಾಂ ಸೀದಯತ್ಯಂತ್ಯಕೃತಕೃತ್ಯಾ ವೈ ಕಾಲದ್ವಸ್ತಮನೋರಥಾಃ ಕಾಲದ್ವಸ್ತಮನೋರಥಾಃ. ಪ್ಲೀಸ್ ರಿಪೀಟ್ ವಾಟ್ ಯುವರ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್. ಏತೆ ಇಟಿ ಆತ್ಮಹನಃ ಆತ್ಮಘಾತಕುಲು ಅಶಾಂತಃ ಶಾಂತಿರಹಿತುಲು ಅಜ್ಞಾನೇ ಅಜ್ಞಾನಮುತೋ ಜ್ಞಾನಮಾನಿನಃ ಜ್ಞಾನವಂತುಲಮನಿ ತಲಚುಚು ಸೀದಂತಿ ದುಃಖಿತುಲಗುದುರು ಅಕೃತ ನಿರ್ವಹಿಂಪಕ ಕೃತ್ಯ ತಮ ಕರ್ತವ್ಯಮುನು ವೈ ನಿಜಮುಗ ಕಾಲ ಕಾಲಮುಚೆ ದ್ವಂದ ಸಾರಿ ದ್ವಸ್ತ ನಸಿಂಪಗ ಮನಃಹ್ರದಃ ತಮ ರಂಗುರಂಗುಲ ಕೋರಿಕಲು. ದೈನಿಕ ಅರ್ಥಮೂ ಭಾಷ್ಯಮು ಚೆಪ್ಪಿನ ದೇಯಸಿ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ. ಭೌತಿಕ ಜೀವನಮನು ವಿಸ್ತರಿಂಚುಟಕೇ ಮಾನವ ಮೇಧಸ್ಸು ಚರಮಮುಗಾ ಉದ್ದೇಶಿಸಬಡಿನದನಿ ಭಾವಿಂಚಡಿ ಕಾರಣಮುನ ಆತ್ಮಘಾತಕುಲು ಎನ್ನಡೂನೂ ಪ್ರಶಾಂತತನು ಪೊಂದರು. ಆ ವಿಧಮುಗಾ ತಮ ನಿಜಮೈನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕರ್ತವ್ಯಮುಲನು ನಿರ್ಲಕ್ಷ್ಯಪರಚಿ ವಾರು ಸದಾ ದುಃಖಬಾಗುಲೈ ಉಂದುರು. ವಾರಿಕಿ ಗೊಪ್ಪ ಆಸಲು ಸ್ವಪ್ನಮುಲು ಉನ್ನಪ್ಪಟಿಕಿನಿ ದುರದೃಷ್ಟವಶಾತ್ತು ಅವನ್ನಿಯನು ಅನಿವಾರ್ಯಮಗು ಕಾಲಗಮನಮುಲೋ ನಶಿಂಚಿಪೋವುನು. ಭಾಷ್ಯಂ. ಇಟುವಂಟಿ ಶ್ಲೋಕಮೇ ಶ್ರೀ ಯೋಶೋಪನಿಷತ್ನಂದು ಇಟ್ಲುನ್ನದಿ. ಅಸುರ್ಯಾನಾಮತೇ ಲೋಕ ಅಂತೇನ ತಮಸಾವೃತ ತಾಂಸ್ತೇ ಪ್ರೇತ್ಯಾಭಿಗಸ್ಯಂತಿ ಏಕೇಚಾತ್ಮಹನೋ ಜನಃ. ಆತ್ಮಘಾತಕುಡು ಎವಡೈನನೂ ಸರಿಯೇ ಅಜ್ಞಾನಾಂಧಕಾರಮುಲತೋ ನಿಂಡಿನಟ್ಟಿ ಅಸುರ್ಯಮುಲನಿಡಿ ಲೋಕಮುಲನು ತಪ್ಪಕ ಪೊಂದವಲಸಿಯುಂಡುನು. ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಂ ದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾಂ ಶಚ್ಕುರುನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೇ శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఏత ఆత్మహనో అశాంత అజ్ఞానే జ్ఞానమానినః సీద్యంత కృతకృత్యా వై కాలద్వస్త మనోరథాః భౌతిక జీవనమును విస్తరించుటకే మానవ మేధస్సు చరమముగా ఉద్దేశింపబడినదని భావించడి కారణమున ఆత్మఘాతకులు ఎన్నడను ప్రశాంతతను పొందరు. ఆ విధముగా తమ నిజమైన ఆధ్యాత్మిక కర్తవ్యములను నిర్లక్ష్యపరిచిన వారు సదా దుఃఖభాగులై ఉందరు. వారికి గొప్ప ఆశలు స్వప్నములు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అవన్నీయును అనివార్యమగు కాలగమనములో నశించిపోవును. ఈ శ్లోకం ప్రస్తుత సమాజానికి చాలా చక్కగా వర్తిస్తుంది. ఎందువల్లంటే ప్రపంచంలో టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగిపోయింది. చాలామంది ఏమనుకుంటారు అంటే అంత పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే వీడు ఉండేదాంతో సంతృప్తి అనేది లేక పెంచుకుంటూ పోతున్నాడు, ఆ పెంచుకుంటూ పోవడం ద్వారా ఆనందం ఏమన్నా వస్తుందేమో అనే ఉద్దేశంతో. ఇక్కడ అదే చెప్తున్నారు, భౌతిక జీవనమును విస్తరించుటకే మానవ మేధస్సు చరమముగా ఉద్దేశింపబడినదని భావించడి కారణమున, భౌతిక దీన్ని పెంచడమే మానవ ఆనందాన్ని పెంచుతుంది అనుకునే భావన ఉండేవాణ్ణి దేంతో పోలుస్తున్నారంటే ఆత్మఘాతకుడు అంటున్నారు. వాడు ఆత్మకు అన్యాయం చేస్తున్నాడు. ఎందువల్లంటే అసలు మనుష్య జీవితం భౌతికంగా నువ్వు పెంచుకుంటూ పో, టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, అసలు వీటన్నిటి ఎందుకు అనుకున్నాడు? ఇంకా హ్యాపీగా ఉండాలా, ఇంకా శాంతిగా ఉండాలా. కానీ ఎంత టెక్నాలజీ పెరిగిపోతూ ఉందో అంత సమస్యలు వస్తున్నాయి, అంత సమస్యలు వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగే కొంది ఆత్మహత్యల రేటు పెరుగుతూ ఉంది, అత్యాచారాల రేటు పెరుగుతూ ఉంది, హత్యల రేటు పెరుగుతూ ఉంది, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి కారణం ఏంటి? ఇప్పుడు వాడేమనుకున్నాడు, వీటన్నిటి వల్ల శాంతి వస్తుంది. శాంతి వస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? శాంతి రాకే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ భౌతికమైనటువంటి వసతులను పెంచుకుంటూ పోతే శాంతి వస్తుంది అనుకుంటే అది అజ్ఞానం అన్నమాట. అది అజ్ఞానం. ఇప్పుడు టెక్నాలజీ పెంచుకున్నారు, ఇంటర్నెట్ అది ఇది, దాంట్లో నానా చెత్త చూస్తున్నారు, ఇంద్రియాలు అదుపులో ఉండట్లేదు, ఆయన అత్యాచారాలు లేకపోతే అభం శుభం తెలియనటువంటి పసికందుల మీద కూడా అత్యాచారాలు చేయడం ఇవన్నీ. మరి వాడు అసలు దాన్ని దేనికి కనుక్కున్నాడు? ఏదైనా మంచికి ఉపయోగిస్తామని. కానీ మంచికి ఉపయోగించాలంటే మంచి బుర్ర ఉండాలి కదా వాడికి. మంచికి ఉపయోగించాలంటే అపవిత్రత ఉండాలి, ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేయగలడు, లేకపోతే దుర్వినియోగం చేయగలడు. దొంగలు వస్తే పట్టుకుంటామని చెప్పి సీసీ కెమెరాలు కనుక్కున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంది కదా అని అడ్వాంటేజ్, వాడేంటి అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక సీసీ కెమెరా పెట్టుకుంటున్నాడు 2,000 3,000. ఈ మధ్య ఒక ఇన్ఫర్మేషన్ ఏదో చర్చ చేస్తే టెక్నాలజీ ఎట్లా సమాజంలో ఇంకా ఉపద్రవాన్ని పెంచుతూ ఉంది, ఈ సీసీ కెమెరాల వల్ల డైవర్సులు కొట్లాట్లు పెరిగాయంట. ఎందువల్లంటే ఇంటికి పాలోడు వచ్చాడు, ఈమె పాలల్లో నీళ్లున్నాయా లేకపోతే ఏముందని రెండు మాట్లాడింది. వాడు మొగుడు ఎక్కడో సీసీ కెమెరాలో చూస్తున్నాడు, పాలోడుతో నా పెళ్ళం మాట్లాడింది, ఆమె ఏం మాట్లాడింది, నీళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నారా బాబు అని చెప్పి మాట్లాడింది. కానీ వీడికి సీసీ కెమెరాలో మాట్లాడినప్పట్లేదు, మాట్లాడేది కనిపిస్తుంది కానీ శబ్దం వినపట్లేదు. అందుకని వీడు పాలడుతో నా పెళ్ళం ఏదో మాట్లాడింది డైవర్స్. సో టెక్నాలజీ దేనికి కనుక్కున్నారు? సుఖం కోసం కనుక్కున్నారు. కానీ అల్టిమేట్ గా అది ఎక్కడ ఎండ్ అవుతా ఉంది, ఎక్కడ ఎండ్ అవుతా ఉంది? సో నువ్వు సీసీ కెమెరా కాదు, నీ యొక్క భార్యను నీ యొక్క చైతన్యము ఆధ్యాత్మిక చింతన వల్ల పవిత్రంగా ఉండేటట్టుగా చేస్తే ఏ కెమెరా ఏం చేస్తుంది? సమాజంలో వ్యక్తులు ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఈ సీసీ కెమెరాలతో పనే ఉంది చెప్పండి. ఇప్పుడు వాడు దానికి ధర్మానికి అనుగుణంగా లేడు కాబట్టి ఆ సీసీ కెమెరా పెట్టుకొని మనం చూస్తా ఉన్నాం. అంత దేనికి, నేను కూడా పెట్టుకోను టెంపుల్లో అప్పుడప్పుడు ఊరికే చూసి డివోటీస్ క్యాజువల్గా ఉంటే అది ఆన్ చేసి చూసి ఏమయ్యా సర్వీస్ టైంలో స్టాల్లో ఉండాలా ఎక్కడున్నా నువ్వు అంటే అప్పుడు పరిగెట్టుకుంటా వచ్చేస్తాను. సో వీటన్నిటి యొక్క అవసరం వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పు వల్ల వీటిలో అవసరం వస్తూ ఉంది. వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో వీడు ఎట్టి పరిస్థితుల్లో నేను చూసినా నేను చూడకపోయినా వాడు భగవంతుడు చూస్తున్నాడని విశ్వాసంతో ఉన్నాడు, వీడు ధర్మంగా నడుచుకుంటాడు అనేటువంటి చైతన్యం వాడిలో ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లం ఏం లేదు, సొసైటీలో ప్రాబ్లం ఏం లేదు. సో అల్టిమేట్గా సమస్యలకు కారణం ఏంటి అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో తేడా ఉంది. ఆ వ్యక్తిత్వం తేడా కారణం ఏంటి అంటే వీడిలో సంతృప్తి లేదు. ఇక్కడ మంచి సమాధానం చెప్తూ ఉన్నారు. అర్థంలో ఏంటి అంటే తమ రంగురంగుల కోరికలు, రంగురంగుల కోరికలు అన్నాడు. ఒక రంగు కాదు కోరికలు, రంగురంగుల కోరికలు అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పుష్కరాలకు వచ్చారు, వస్తే కిటకిటలాడిపోతున్నాయి ట్రైన్లో అంతా కూడా. ఫస్ట్ మన రంగు ట్రైన్లో కిటకిట నిలబడుకున్నాం, ఫస్ట్ రంగు ఏమొస్తుంది అంటే ఎంతసేపు నిలబడకుండా కొంచెం ఒక్క సైడ్ కట్ట కూర్చునే దానికి సీట్ వచ్చినా బాగుంటుంది ఫస్ట్ రంగు అది. తర్వాత వాడిని వీడినో రిక్వెస్ట్ చేసో ఏదో ఒకటి చేసి కొంచెం అటు కూర్చునే దానికి అంత ఛాన్స్ వస్తుంది. తర్వాత రంగు మారుద్ది అనమాట. ఏంటి అంటే కూర్చున్నాం కానీ కూర్చొని కూర్చొని కొంచెం నడుము అలిస్తే బాగుంటుంది తర్వాత రంగు అది. అందుకనే ఇక్కడ కోరికలు రంగురంగుల కోరికలు అని ఒక రంగుతో ఉండదు, అది మారుతూ ఉంటుంది. తర్వాత మెల్లిగా మా పక్కన కొంచెం నెట్టామన్నమాట. వాడు సీట్ ఇచ్చిన ఉండి వాడు మొదట మన బాధ చూసి కొంచెం కూర్చోరా బాబు అని చెప్పి సీట్ ఇచ్చాడు, వాడిని మేము నెడతాం, వాడు మేము కొంచెం జరుగుతాడు అనమాట. జరిగిన తర్వాత లాస్ట్కి వాడిని లేపేస్తాం వాడికి ఇబ్బంది కలిగించి, ఆయన నడుము వాల్చుతాం. నడుము వాల్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐడియా ఏంటి అంటే చాలా ఒక్కగా ఉంది, ఏసీ బోగి అయితే బాగుండేది, రంగు మళ్ళా మారుతా ఉంది. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు రంగురంగుల కోరికలు అంటున్నాడు. ఈ కోరిక రంగురంగులు మారుతూ ఉంటాయి, ఒకటి స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఈ రంగురంగుల కోరికలకి కారణం ఏంటి అంటే అసలు ఆత్మకి కావలసినటువంటి రంగు ఏమిటి తెలియని దానివల్ల. ఆత్మ కావలసిన రంగు ఏంటి అంటే ఆ నీలమేఘ శ్యాముని యొక్క రంగు, ఉజ్వల నీలమణి, అది ఆత్మకు కావలసిన రంగు. ఆ రంగు ఏం కావాలి ఆత్మకి అనేది తెలియని దానివల్ల ఈ రంగు రంగుల మీద మనం తప్పిస్తూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే ఆ రంగు మీద ఆకర్షణ, ఆ నీలమేఘ శ్యాముని మీద ఆకర్షణ కలుగుతుందో ఆటోమేటిక్గా వీటన్నిటి మీద పెద్ద వ్యామోహం ఉండదు. మీరు ఇప్పుడు వెహికల్ ఉంది, వెహికల్లో పోతా ఉన్నారు, ప్రభుపాదులు వారు ఇచ్చారు ఉదాహరణ, మీకు ఆకలిస్తే వెహికల్ని పెట్రోల్ బంకు తీసుకుపోయి పెట్రోల్ పట్టిస్తే మీ ఆకలి తీరదు. అట్టని చెప్పి వెహికల్కి అన్నం తినిపిస్తే ఆ పెట్రోల్ ట్యాంక్లో బా దీనికి పెట్రోల్ అయిపోయింది కొంచెం దీనికి అన్నం పోద్దామని చెప్పి మన వేడివేడి ప్రసాదం దాంట్లో నింపేసేది కిచడీ, లేకపోతే పొంగల్ పెట్టేది వెహికల్కి. దానికి కావాల్సింది పెట్రోలు, మనకు కావాల్సింది అన్నం. అదే రకంగా ఆత్మకు కావాల్సింది పరమాత్మ సేవ. ఇక్కడ ఎంజాయర్ ఎవరు అంటే శరీరం కాదు. మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆ జర్నీని ఎంజాయ్ చేసేది ప్రయాణికుడు, ఆ వెహికల్ ఎంజాయ్ చేయదు. అదే రకంగా ఈ శరీరం అనేది ఒక వెహికల్, దాన్ని నడిపించేవాడెవరు, ఆత్మ. ఆత్మకు కావలసిన ఆహారం ఏంటో తెలుసుకోవాలా. వెరైటీలు మార్చి ఉపయోగం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన వీధిలో పోతూ ఉంటాడు, పోతూ ఉంటే ఒక అందమైన వేశ్య ఎదురొస్తుంది అనమాట. ఆమెను చూడగానే ఈయన మోహానికి గురి అవుతాడు. కానీ ఆమెతో సాంగత్యం చేయాలంటే డబ్బు కావాలి, వేశ్యతో సాంగత్యం చేయాలంటే. మరి ఇంటి దగ్గర అంత డబ్బు లేదు, సో నిరాశగా ఇంటికి వెళ్ళాడు. భార్య చాలా గొప్ప పతివ్రత, ఆమె ఫేస్ చూసింది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన మనసులో కల్లోలంగా ఉంటే ముఖం ఏమవుతుంది, ఇట్టుంటాం. ఆవిడ ఆమె చూసి ఏంటండి మీ బాధ అని, అబ్బే ఏం లేదులే అన్నాడు. అబ్బే ఏం లేదులే అంటే ఎట చెప్పాలా, అబ్బే ఏం లేదు అని చెప్పాలా, అట్టకాకుండా అబ్బే ఏం లేదులే అన్నాడంటే ఏదో ఉంది, ఏదో ఉంది. మనం కూడా డివోటీస్ ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినట్టు గమనిస్తే ఏంటి అని, ఏం లేదులే ప్రభు, ఏం లేదులే ప్రభు. ఆ వాయిస్ని బట్టి ఏదో ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. సో ఆమె భార్య అడిగిందనమాట, ఏంటంటే చెప్పలేదు. నెల రోజులు వీడు వోల్టేజ్ లేని బల్బులాగా ఉన్నాడనమాట. అప్పుడు ఆమె పట్టుబట్టింది, అసలు ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి. అప్పుడు కొంచెం సిగ్గుపడుతూ, మీ అసంతృప్తిని సంతృప్తిపరచడానికి నేను ఏమైనా ప్రయత్నం చేస్తాను. అప్పుడు కొంచెం సిగ్గుపడుతూ, మన ఊళ్ళో ఉన్న అందమైన వేశ్యను చూశాను, ఆమెతో సాంగత్యం చేయాలంటే డబ్బులు లేవు కదా అన్నాడు. ఓహో ఇదే కథ, ఆమెతో మీరు సాంగత్యం చేసేటట్టుగా నేను చేస్తాను అని ఈ వెళ్ళి ఆ వేశ్య ఇంట్లో
ఉదయాన్నే వెళ్ళి అన్ని పనులు చేసి వచ్చేసేది ఆమె నిద్రలో వచ్చేసరికి. అట్లా నెల రోజులు జరిగింది. నెల రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఆ వేషి అనుకునింది, నా నుంచి ఏమీ ఆశించకుండా ఎవరబ్బా ఈ సేవ చేస్తున్నారు, గమనించాలా. ఆమె ఉదయంతో నిద్రలు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంది ఎవరు వచ్చి సేవ చేస్తారు. ఈ పతివ్రత వచ్చేసి సేవ చేస్తుంది. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నా నుంచి ఆశించకుండా ఎందుకు ఈ సేవలన్నీ చేశావు, మీరేం కోరుకుంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏమనింది, నిజంగా నేను కోరుకున్నది ఇస్తారా? అవును, మా ఆయన మీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాడు, అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా అమ్మ, పలాను రోజు రమ్మని చెప్పు. ఈ పతివ్రత వెళ్ళి భర్తకు చెప్తే వీడి ముఖం అబ్బా ఏం వెలుగో, ఆయన చాలా ఆనందపడిపోయాడు. అవునా? సో తర్వాత ఆ రోజు కోసం వెయిట్ చేశాడు, ఆమె వెళ్ళాడు అనమాట. వెళ్తే ఆ వేసి చాలా మర్యాదగా పిలిచింది, రండి కూర్చోండి అని చెప్పి. అప్పుడు అక్కడ ఒక చమత్కారం, భోజనం పెట్టింది. ఆ భోజనం పెట్టినప్పుడు ఏం చేసింది అంటే బంగారు పాత్రలో పెట్టింది, మట్టి పాత్రలో పెట్టింది, రెండు పాత్రల్లో పెట్టింది. మీరు ఏ పాత్రలో పూజిస్తారు అని వీడేమన్నాడు, పాత్ర ఏదైతే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా అని. పాత్ర ఏదైతే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా, దీంట్లో లడ్డు ఉంది, దీంట్లో లడ్డు ఉంది, దీంట్లో పప్పు ఉంది, దీంట్లో పప్పు. అప్పుడు రెండోసారి మళ్ళీ అడిగిందా, లేదు లేదు మీరు డిసైడ్ చేయాలా ఏ పాత్ర అని. మళ్ళీ రెండోసారి కూడా వీణ సిగ్గుపడుతూ అదే చెప్పాడు. మూడోసారి అడిగితే మూడోసారి కూడా పాత్ర ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా అన్నాడు. అప్పుడు ఈమె అప్పుడు దాకా మర్యాదగా మాట్లాడింది, అప్పుడు రే లైరా అని. ఊరు ఇప్పుడు దాకా ఇంత మర్యాదగా చెప్పింది లేరా అని టక్కన లేచి నిలబడుకున్నాడు. ఏమన్నావు అని, పాత్ర ఏదైతేనేముంది పదార్థాలను ఒకటే అన్నావు కదా, నీ భార్య అయినా ఒకటే, నేనైనా ఒకటే, అయినా ఆమె పతివ్రత, ఆమెను వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చావు, నీచుడ పోయి ఇక్కడ నుంచి అని. అప్పుడు సిగ్గుతో లేచి పరిగెట్టుకుంటూ వచ్చా. సో మనం కూడా ఏంటి అంటే వెరైటీస్ మారిస్తే సంతృప్తి చెందుతామని చెప్పి అనుకుంటున్నాం, కానీ మీకు భూమండలం అంతా అప్పగించిన చంద్రమండలం సంగతి ఏంటి అంటారు. అందుకే ఇప్పుడు ఫ్లాట్లు బుక్ చేస్తున్నారంట, అక్కడ చంద్రమండలంలో బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు పోయినప్పుడు చూసుకోవచ్చు. సో పోయినప్పుడు చూసుకోవచ్చు. సో భూమండలం అంతా అప్పగిస్తే చంద్రమండలం సంగతి ఏంటి అంటారు. సంతృప్తి ఉండదు. సంతృప్తి దేంట్లో వస్తుంది అంటే మన సహజ స్థితిలో. ప్రభుపాదులు వారు చెప్పారు, చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చేప చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం కూడా పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ సంబంధం విడిపోయిన దానివల్ల ప్రాపంచికంగా ఎన్ని పనులు చేసినా కానీ రోజు చివరిలో ఏదో అసంతృప్తి, ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తి కారణం అర్థం కాక వీడు వెరైటీస్ మారుస్తున్నాడు, వెరైటీస్ మారుస్తున్నాడు. నువ్వు ఎన్ని వెరైటీస్ మార్చినా ఉపయోగం లేదు. తిరిగి ఆ భగవంతుని యొక్క సేవలో నువ్వు నిన్ను కైంకర్యం చేసుకున్నంత వరకు ఎన్ని వెరైటీస్ మార్చినా కానీ సంతృప్తి లేదు, సంతృప్తి లేదు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ భగవంతునికి శరణాగతి. ఆ శరణాగతి కూడా ఏ భావనలో, ఏ భావనలో శరణాగతి పొందాలా? దాస 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 దాసాను దాస. ఈ పూరి రథయాత్ర సందర్భంగా నేను జస్ట్ చైతన్య చరితామృతం నుంచి ఈ ప్రతాపరుద్ర, రాజా ప్రతాపరుద్ర ఆయన యొక్క లీల జస్ట్ చదువుతూ ఉన్నాను అనమాట. సో దాంట్లో అద్భుతమైనటువంటి సందేశం, సార్వభౌమ భట్టాచార్య మొట్టమొదట ఆయన నిరాకార బ్రహ్మవాది. చైతన్య మహాప్రభుత్వనే తర్కిస్తారు భగవంతునికి రూపం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. చివరికి స్వామి చైతన్య మహాప్రభు ఆయన కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసిన తర్వాత అప్పుడు సార్వభౌమ భట్టాచార్యకి రియలైజేషన్ ఏమొస్తుంది అంటే, నాలాంటి హార్డ్ కోర్ అంటే అటువంటి మాయవాది కాదు నాను, నన్ను కన్విన్స్ చేయగలిగారు ఏనంటే ఈయనెవరో కాదు సాక్షాత్తు అకృష్ణుడే. నన్ను కన్విన్స్ చేయగలిగారు ఏనా అంటే సాక్షాత్తు అకృష్ణుడే అని చెప్పి మీరెవరు స్వామి అని అడుగుతాడు. అప్పుడు కరుణతోటి చైతన్య మహాప్రభు ఆయన అన్ని రూపాలలో ఎత్తిన అవతారాలన్నిటితోటి కూడా సార్వభౌమ భట్టాచార్యకి దర్శనమిస్తారనమాట. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య వెళ్ళి ప్రతాపరుద్రుడికి చెప్తారు, అరే మందిరంలో ఉండే జగన్నాథుడు సన్యాసి రూపంలో మన పురవీధుల్లో సంకీర్తన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు, ఆ జగన్నాథుడు అవతరించి ఉన్నాడు అని చెప్పి ప్రతాపరుద్రుడికి చెప్తాడనమాట. చెప్తే ఈయన కోరిక కలుగుతుంది, అరే నేను దర్శించాలి ఆయన్ని అని చెప్పి స్వరూప దామోదరుని విజ్ఞప్తి చేసుకుంటాను. సో భక్తిలో మొట్టమొదటిది ఏంటి అంటే ఒక భక్తుని యొక్క రికమెండేషన్ మనకు కావాలా భక్తిలో పురోభివృద్ధిని సాధించడానికి. స్వరూప దామోదరుని రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి మహాప్రభుకు చెప్పండి ఆయన దర్శనం ఆయన సాంగత్యం నాకు కావాలా. సార్వభౌమ భట్టాచార్య పోయి అడుగుతారనమాట, ఇట్లాగ రాజా ప్రతాపరుద్ర మిమ్మల్ని కలవాలని చెప్పి అంటూ ఉన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, రాజులు వీళ్ళంతా భోగలాలసులు, వాళ్ళని నేను కలవను అంట, వాళ్ళని నేను కలవను అంట. వెళ్ళి చెప్తే ఈయన ఎంత దుఃఖిస్తాడు అంటే, ఈరోజు ఈ రాజ పదవి అన్నటువంటిది మహాప్రభుని కలవడానికి మధ్యలో ఆటంకంగా ఉంది, ఇది పోయినా పర్వాలేదు కానీ నాకు మహాప్రభు యొక్క సాంగత్యం నాకు కావాలా, సాంగత్యం కావాలా. మనం ఒక్కొక్కసారి భక్తిలో పొజిషన్ 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 అనుకుంటాం, కానీ అది నిజంగా దాన్ని సరైనటువంటి దృష్టిలో మనం చూడకపోతే ఆ భక్తి పురోభివృద్ధిలో అది ఆటంకం, అది అది నిజంగా అది మనకేమి వరం కాదు, అది ఆటంకం భక్తి పురోభివృద్ధి మార్గంలో, భక్తి పురోభివృద్ధి మార్గంలో. సో తర్వాత ఈయనేం చేస్తారు అంటే, ఎన్నటికైనా మహాప్రభు యొక్క అనుగ్రహం నాకు కలగకుండా పోతుందని బెంగాల్ నుంచి భక్తులు వస్తారనమాట. వాళ్ళందరికీ భక్తుల సేవ, వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు చేస్తారు, ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు, అన్ని చేస్తారు. చివరిగా వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత వాళ్ళతోటి ఒక లేఖ పంపిస్తారను చైతన్య మహాప్రభు. ఏమని అంటే, మీ దర్శన భాగ్యం నాకు లభించకపోతే ప్రాణత్యాగం చేసేస్తాను, ప్రాణత్యాగం చేసేస్తాను అని చెప్పి లెటర్ రాస్తాను. చైతన్య మహాప్రభు ఆ లెటర్ చూసిన తర్వాత ఆయన నిత్యానంద మహాప్రభుని పిలిచి అడుగుతారు, ఈ రకంగా లెటర్ రాశాడు మరి ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు నిత్యానంద మహాప్రభు ఏమంటారంటే, ఈ రకంగా లెటర్ రాశాడు అంటే అది ఆధ్యాత్మిక భావన కాదు భౌతిక భావన, నువ్వు నాకు ఇది ఈకపోతే నేను అది చేసేసుకుంటా అది చేసుకుంటా అంటే థ్రెటనింగ్. నిజమైన భౌతిక ఆధ్యాత్మిక భావన ఏంటి, నువ్వు దర్శనమొసగక నన్ను కుంగ తీసినను నీవే నాకు ప్రాణనాథుడివి, ఆదరముతో ఆలింగనము చేసుకున్నా దర్శనమొసగకు కృంగ తీసిన నీవే నా ప్రాణనాథుడు, ఇది ఆధ్యాత్మిక భావన. ఆయన నువ్వు నాకు మీరు నాకు దర్శనమీను అంటే ప్రాణత్యాగం చేస్తున్నానంటే అది భౌతికమైన భావన, దర్శనమివద్దాడు నిత్యానంద మహాప్రభు. అయితే మీకోసం తప్పిస్తున్నాడు కాబట్టి మీ వస్త్రం ఒకటి పంపించండి, మీ వస్త్రం ఒకటి పంపించండి. ఆ వస్త్రము పంపిస్తే ప్రతాపరుద్ర ఆ వస్త్రంలో చైతన్య మహాప్రభుని చూసుకొని తన్మయత్వంలో చిందులేస్తాడనమాట. ఆ వస్త్రాన్ని పట్టుకొని గౌరంగా అఘౌరంగా హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఒకరోజు జగన్నాథుని దర్శనం చేయడానికి వెళ్తాడు ప్రతాపరుద్ర. వెళ్తే జగన్నాథుడు ఇదే వస్త్రం ధరించినటువంటి సన్యాసి రూపంలో కనిపిస్తూ ఉన్నాడనమాట ప్రతాపరుద్రకి. ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంటిది జగన్నాథుడు ఈ సన్యాసి రూపంలో కనిపిస్తున్నాడు, నిజంగా జగన్నాథుడేనా, నాకే ఇట్లా కనిపిస్తున్నాడా, అందరికీ కనిపిస్తున్నాడని చెప్పి అక్కడ అర్చకుడు ఉంటే అడుగుతాడు, ఏమయ్యా నీకెట కనిపిస్తున్నాడంట, జగన్నాథుడిలాగా కనిపిస్తున్నాడు, మరి నాకేమో సన్యాసిలాగా కనిపిస్తు, లేదు స్వామి నాకు జగన్నాథుడిగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఈయన కన్విన్స్ అవుతాడు, సార్వభౌమ భట్టాచార్య చెప్పింది సత్యము, ఈ జగన్నాథుడే ఈ సన్యాసి రూపంలో అవతరించి ఉన్నాడు, దీంట్లో సందేహమేమీ లేదు, సందేహమేమీ లేదు. మరలా ఇప్పుడు రికమెండేషన్ రామానందరాయ్ ద్వారా పెడతాడనమాట, రామానందరాయ్ ద్వారా పెడతాడు. తర్వాత రథయాత్రకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, చైతన్య మహాప్రభు చూస్తాడనమాట, ఈయన రాజుగా ఉండి చిమ్ముతూ ఉంటే వినమ్రతతోటి చిమ్ముతూ ఉంటే అప్పుడు అనుకుంటాడు, అరే రాజుగా ఉండి ఇంత వినమ్రతతోటి సేవ చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక రకంగా ఇతనికి అనుగ్రహం చూపించాలా. అప్పుడు చైతన్య మహాప్రభు సంకీర్తన చేయడానికి 7 బృందాలుగా ఏర్పాటు చేశారంట, 7 బృందాలు. ఒక బృందంలో నిత్యానంద మహాప్రభు, ఒక బృందంలో అద్వైతాచార్య, ఒక బృందంలో హరిదాస్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా కీర్తన లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతాపరుద్ర చూసినప్పుడు ఆయనకి ప్రతి బృందంలో కూడా 7 చైతన్య మహాప్రభువులు ఉన్నారు, వాళ్ళతోటి ఆ కీర్తన చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుపాదులు వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, నువ్వు చేసేటువంటి భక్తి క్వాలిటీ ఉండాలా అంటే నీ గురువు ఉపస్థితమై ఉన్నట్టుగా నువ్వు భావించాలి నీ యొక్క పక్కనే, అప్పుడు నీ చేసేటువంటి సేవలో క్వాలిటీ ఉంటుంది. మనం ఎప్పుడైనా మన అథారిటీలో ఎవరైనా ఉన్నప్పుడు సర్వీసు చాలా ఇదిగా చేస్తూ ఉంటాం, అథారిటీ లేనప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, ప్రభు ఇక్కడ పడిపోయింది ప్రభు ఈ వస్తువు కొంచెం జాగ్రత్త, అది నా పని కాదు వేరే వాళ్ళు నువ్వు, అదే అథారిటీ ఉన్నప్పుడు టకటక అది మనది కాకపోయినా కానీ టకటక చేస్తా ఉన్నా. సో ప్రభుపాద గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, నువ్వు సర్వీస్ చేసేటప్పుడు నీ యొక్క గురువు నీ యొక్క ఆచార్యులు అక్కడ ఉన్నారు అన్నటువంటి భావనలో చేసినప్పుడు ఆ క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వీళ్ళు కీర్తన చేస్తూ ఉంటే మహాప్రభుని ఎందుకు మహాప్రభు ఈయనకి ప్రతాపరుతులకి అన్ని దగ్గరలో కనిపించారు అంటే వాళ్ళ భావన ఎట్లా ఉంది అంటే సాక్షాత్తు మన బృందంతో మహాప్రభు ఉన్నారు అన్న భావనలో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఉన్నారు అన్న భావన కాదు, ఎవరికి వాళ్ళకు మాత్రము వాళ్ళతోటి మహాప్రభు ఉన్నారు నిజంగా, అక్కడ నిజంగా అక్కడ ఉన్నారు, వాళ్ళ భావనకి మహాప్రభు అక్కడ ఉన్నారు, మహాప్రభు అక్కడ ఉన్నారు. అప్పుడు రామానందరాయని విజ్ఞప్తి చేసుకుంటాడు, ఎట్ట స్వామి నేను కలవాలా అంటాడు, ఎట్ట స్వామి నేను కలవాలా. అప్పుడు రామానందరాయ చెప్తారనమాట, వేషం మార్చు, ఈ రథయాత్ర అయిన తర్వాత సంకీర్తనలో స్వామి చైతన్య మహాప్రభు ఆయన అలసిపోయి చెట్టు కింద పడుకుంటారు, అప్పుడు నువ్వు ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆయన పాదాలు వత్తు, ఆయన పాదాలు వత్తు. దానికి ముందు ఈ రామానందరాయ రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన ఏం చెప్తారు అంటే, కుమారుడు ఇంకా రాజు కాలేదు కదా అతన్ని పంపించు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఆ కుమారుడు నల్లని వనంలో ఉండేవాడంట. ఆ రోజు మరి విధివశాత్తో ఏమో అతను పసుపచ్చ ధోతి కట్టుకున్నాడంట. ఆ పసుపచ్చ ధోతి కట్టుకొని నల్లని వర్ణంలో వచ్చేసరికి చైతన్య మహాప్రభు అతన్ని చూసి కృష్ణుడు అనుకొని చైతన్య మహాప్రభు తన్మయత్వంతో నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఆ ప్రతాపరుద్ర కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు, దగ్గర చేరుస్తాడు అనమాట, దగ్గర చేరుస్తాడు. సో అప్పుడు నువ్వు ఆ చెట్టు కింద పనుకొని ఉన్నప్పుడు పోయి పాదాలు వత్తు అంటాడు. అప్పుడు ఈయన వెళ్ళి మహాప్రభు పాదాలు ఒళ్ళోకి తీసుకుంటాడు, ప్రేమగా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. ఒత్తుతూ ఉంటే మహాప్రభు అప్పుడు ఆయనకి తెలియంది ఏమీ లేదు కానీ అడుగుతాడు, నువ్వు ఎవరు అంటాడు, నువ్వు ఎవరు అంటాడు. మహాప్రభు ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే ప్రతాపరుద్ర సమాధానానికి. ప్రతాపరుద్ర ఏమంటాడు అంటే, మీ దాసునికి 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 నేను దాసుని స్వామి అంటాడు. అప్పుడు మహాప్రభు సంతృప్తి చెందుతాడు, నేను రాజుని చక్రవర్తిని నేను అది ఇది అని చెప్పి చెప్పడు. ఆయన ఏమంటాడంటే, మీ దాసునికి 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 నేను దాసుణ్ణి అంటాడు. ఆ మాటకి చైతన్య మహాప్రభు సంతృప్తి చెంది ప్రతాపరుద్రకి తన యొక్క అవతారాలన్నిటి యొక్క దర్శనం ఇచ్చి చివరిగా రాధాకృష్ణుల యొక్క దర్శనాన్ని ఇచ్చారు, రాధాకృష్ణుల యొక్క దర్శనాన్ని ఇచ్చారనమాట. సో అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, మహాప్రభు మహాప్రభు ఆ మాటకి ఆయన ప్రసన్నమైపోయాడు. సో మనం కూడా ఆ యొక్క మూడ్ని డెవలప్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా, మూడ్ని డెవలప్ చేసుకున్నాం. అయితే చూడండి, ప్రభుపాదులు వారు పదే పదే మనందరికీ చెప్పారు. ఏమని చెప్పారు అంటే, అపజయాన్ని ఎప్పటికైనా కానీ జీర్ణించుకోవచ్చు, జీర్ణించుకోకపోతే ఏం చేస్తాం, విజయం వచ్చినప్పుడే జీర్ణించుకోవడం కష్టం, విజయం వచ్చినప్పుడే జీర్ణించుకోవడం కష్టం. అందుకనే సేవల్లో మనం ఇది బాగా గమనించవచ్చు. బుక్ టేబుల్లో నిలబడుకొని ఉన్నాం, పుస్తకాల గురించి చెప్పాం, చెప్పంగానే వాడు తల ఊపేశాడు అనమాట, ఆయన తక్కని కొనుక్కునేశాడు. అప్పుడు ఇమ్మీడియట్గా మనం భుజాలు రెండు కూడా కొంచెం అటు అయిపోతుంది, కొంచెం అటు అయిపోతుంది, అంగీకరించాల అయిపోతుంది. తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు అనమాట, ఇంకో వ్యక్తి వస్తే భగవంతుడు పరమాత్మ మన భావన గుర్తిస్తూ ఉన్నాడు, మనం ఒక్కసారి ఒక్కడిని పడగొట్టేశాం, వీడిని మొత్తం టేబుల్ మీద ఉండే పుస్తకాలన్నీ వీడికే ప్యాకింగ్ చేసి ఇచ్చేయాలా అని చెప్పి మళ్ళా ఉత్సాహంగా చెప్పామన్నాడు. ఆడు కూడా అన్నీ కొనేసేటువంటి లాగా ఎంక్వైరీ చేస్తాడు, ఇదేం స్వామి ఇదేం స్వామి, బలేవన్ స్వామి బలేవన్ స్వామి బలేవన్ స్వామి, మనం ఇంకా ఉత్సాహంతో అని చెప్పి లాస్ట్లో వాడు, ఈసారి డబ్బులు తేలే స్వామి మళ్ళా వస్తా స్వామి అంటాడు. అప్పుడు మళ్ళా తుస్సని నిరుత్సాహం. మళ్ళా చూడండి, భగవంతుడు మనం పడిన కష్టాన్ని మళ్ళా ఆయన ఊరికినే వదిలేడు, మనం నిరుత్సాహంగా కూర్చొని ఉన్నాం. మళ్ళా ఒకడు వస్తాడు, ఒకడొచ్చి మళ్ళా అడుగుతాడు అనమాట, స్వామి భగవద్గీత ఎంత? 200. ఎంత స్వామి? 200. ఆ చూడబోతుంది, ఇదో సిఎండ్ ఎంజాయ్ కాదు, కొనాలా? సిఎండ్ ఎంజాయ్ కాదు, కొనాలా? సో సరే స్వామి, ప్యాక్ చేసి ఇచ్చి అప్పుడు మళ్ళీ వచ్చాం. ముందు పడ్డం కష్టం, దాన్ని భగవంతుడు ఇక్కడ ఇస్తున్నాడు. అంటే భగవంతుడు చూడండి ఎంత కరుణామూర్తి, మనల్ని భక్తి మార్గంలోకి వస్తే ఎంత కేర్ఫుల్గా ఆయన మానిటర్ చేస్తున్నాడు మన మీద కరుణతోటి. ఆయనకి ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత దివ్య లీలలు ఉన్నాయి, ఎంత ఇది ఉన్నాయి, కానీ పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉండి మన హృదయంలో నానా చెత్త ఆలోచనలు వస్తాయి, వాటన్నిటి కూడా గమనించుకుంటూ భరిస్తూ మన పక్కన నిలబడుకొని మనల్ని మానిటర్ చేస్తున్నాడు. అందుకనే ఏమన్నారు అంటే కరుణావతారం పరమాత్మ అన్నారు. పరమాత్మ కరుణావతారం, మోస్ట్ మెర్సిఫుల్. మన మైండ్లో ఎంతెంత చెత్త ఆలోచనలు వస్తాయి, అది కూడా ఆయన విట్నెసర్గా ఉన్నాడు, పక్కన నిలబడుకొని ఆయన భరిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. ఎంత కరుణ ఉంటుంది చెప్పండి, అది ఎంత కరుణ ఉంటుంది. సో అందుకని మనం విజయం వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందువల్ల వీటిని మనం సరైనటువంటి అవగాహనతోటి, మనం అవగాహన చేసుకోవాలన్నా మనకు సాత్విక భావంలో, శుద్ధసత్వ భావంలో, లేకపోతే ఇది బుర్రలోకి ఎక్కదు. ఎవరన్నా చెప్పినా మనకెట్టుంటుంది అంటే చెవుటోడికి శంకూదినట్టే ఉంటుంది. చెవుటోడి చెవిలో పొయ్యని ఊతే వాడే ఉన్నాయి వాళ్ళ అంటాడు. అట్లాగే మనకు కూడా అది బుర్రలోకి స్పృశించదు, బుర్రలోకి స్పృశించదు. లాస్ట్ టైం నేను చెప్పాను, కృష్ణుడు స్వయంగా వచ్చి దుర్యోధనుణ్ణి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, ఏయ్ నా మాట విను, 5 గ్రామాలు ఈ వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. కానీ నేనేమను, దాంట్లో ఒక ఆచార్యుల వారు మధ్వాచార్య ఆయన కామెంటరీలో ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఆయన ఏమంటారంటే, ఎందుకు దుర్యోధనుడు అంగీకరించట్లేదు అంటే, బయట కూర్చొని భగవంతుడు నువ్వు ఒప్పుకో ఒప్పుకో అంటున్నాడు, లోపల కూర్చొని పరమాత్మగా ఒప్పుకోవద్దు, ఒప్పుకుంటే రక్షింపబడతావు, నువ్వు చేసిన పాపాలకి నువ్వు శిక్షింపబడాలా, ఒప్పుకోవద్దు, లోపల కూర్చొని పరమాత్మగా చెప్తావు. సో మనం ఎప్పుడైతే తప్పిదాలు ఎక్కువ చేస్తామో లోపల పరమాత్మ అంగీకరింపజేయ. సో మనం చేసేటువంటి సాధన ఎట్లా ఉండాలా అంటే, పరమాత్మతోటి మన చైతన్యం ఏకీభవించాలా, అప్పుడు మన జీవితంలో సక్సెస్ అనమాట. పరమాత్మ గైడ్ లైన్స్కి మన చైతన్యానికి ఆపోజిట్ ఉండకూడదు, ఏకీభవించాలా. అంటే అప్పుడు మనం పర్ఫెక్ట్ సిచ్యుయేషన్లో మనం స్థిరమై ఉన్నాం భక్తిలో. అట్లా కాకుండా పరమాత్మ ఒకటి చెప్తున్నాడు, మన చైతన్యం ఒకటి చెప్తుంది అంటే మనం స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని మనం సాధించట్లేదు, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించట్లేదు. సో అందుకని మనం ఏంటి అంటే అల్టిమేట్గా ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు కావడానికి మనం వచ్చామన్నమాట. మెటీరియల్గా ఎన్ని ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కానీ ఉపయోగం లేదు. ఈ యొక్క జీవుడు ఏంటి అంటే అసంతృప్తి చెందుతూనే ఉంటాడు, అసంతృప్తి చెందుతూనే ఉంటాడు, ఎప్పటికీ సాటిస్ఫై కాడు వీడు. అటువంటి వ్యక్తి భౌతికంగా సంతృప్తి పరచాలనేటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి వ్యక్తిని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆత్మఘాతకుడు అని చెప్తున్నారు. వాడు ఆత్మనాశనం చేసుకుంటూ ఉన్నాడు, ఆత్మనాశనం చేసుకుంటూ, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తులు మనం చాలా కేర్ఫుల్గా ఆత్మని ఎట్లా ఉద్ధరింపజేసుకోవాలా అనేదానికి మనం ప్రయత్నం చేయాలా. ఎటువంటిదైనా కానీ నా యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో ఆటంకంగా ఉంది అంటే దాన్ని మనం త్యజించడానికి ప్రయత్నం చేయాలా. అది మనకు ఆధ్యాత్మికంగా అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది అంటే దాన్ని త్యజించడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రామానుజాచార్యులు ఆ యొక్క వరదాచారి అనే శిష్యుడు, భార్య గురువుని సంతృప్తి పరచడానికి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళి నేను మీ వశం అవుతాను, మా గురుగారిని సంతృప్తి పరచడానికి అన్ని సరుకులు ఇవ్వండి అంటుంది. అదంతా అయిన తర్వాత, ఆ స్టోరీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో అదంతా అయిన తర్వాత రామాంజలి వారు ఆ వరదాచారి దగ్గరికి ఆ ధనికుడు వస్తాడు, వచ్చేమంటాడు, ఈ ధనం వల్ల అహంకారంతో నేను ప్రతి స్త్రీని అనుభవించాలని చెప్పి అనుకున్నాను, ఈరోజు ఈ ధనం అన్ని అనర్థాల కారణమని అర్థమవుతుంది, నాకుండే ధనమంతా మీ పాదపద్మాల దగ్గర పెట్టేస్తున్నాను, మీ శిష్య రేణువుల్లో ఒకరిగా నన్ను స్వీకరించండి అని చెప్పి ఆ ధనికుడు రామాంజలి వారి పాదాల మీద పడి వేడుకుంటాడు. రామాంజలి వారు ఏమంటారు, దరిద్రం ఉండడం వల్ల నా శిష్యుడికి ఆయన భార్యకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల నువ్వు నాకేదైతే ధనం ఇవ్వాలనుకున్నావో, నేను సన్యాసిని, నాకు దేనికి ధనము, నా శిష్యుడికి ఇవ్వు అంటాడు. అప్పుడు వరదాచార్య ఏం చేస్తాడు, రామాంజుల వారి పాదాల మీద పడిపోయి మనం గానైతే, అబ్బా గురువుగారు ఆహా నా దారిద్ర్యం తీర్చేశారయ్యా, నిజమైన గురువు అంటే మీరేనయ్యా అని స్తోత్రం చేస్తుండేవాళ్ళం మనం గానైతే. కానీ ఈ శిష్యుడు ఏం చేశాడు, రామాంజుల వారి పాదాల మీద పడి దయచేసి ఈ ధనాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించద్దు, నేను తిరస్కరిస్తే గురుద్రోహినవుతాను. ఇప్పుడు ఈ దారిద్ర్యంలో ఉండడం వల్ల మీకు భగవంతునికి వినమ్రతతో సేవలు చేస్తూ ఉన్నాను, ఈ ధనం వస్తే ఈయనకొచ్చిన అహంకారం వచ్చి నాకు కూడా ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి కలుగుతుందేమో, నాకు కూడా ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి కలుగుతుందేమో, దయచేసి ఈ ధనాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించద్దు గురువర్యా అని చెప్పి పాదాల మీద పడ్డాడు. అప్పుడు రామాంజుల వారు అతన్ని పైకెత్తి ఆలింగనం చేసుకోబోతుంటే ఆయన అన్నాడు, నేను అంటరాని వాణ్ణి స్వామి, దయచేసి నన్ను తాకద్దు అన్నాడు. అప్పుడు రామాంజుల వారు ఏమన్నారో తెలుసా, శిష్య నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రునవ్వాలని నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను అన్నాడు. నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రునవ్వాలని చెప్పి నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను, నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను. సో మనం ఏంటి అంటే, మాయ టైం టు టైం రంగురంగుల కోరికలను మన ముందుంచుతుందన్నమాట. మనం అర్థం చేసుకొని ఈ రంగుల కోరికలన్నిటికీ కారణం మన రంగులు మార్చడానికి. ఎందువల్లంటే మనం ఈ కోరికలకు లోబడి ఉండడం వల్ల ఒకసారి నల్లోడిగా పుట్టాం, ఒకసారి తెల్లోడిగా పుట్టాం, ఒకసారి ఎర్రోడిగా పుట్టాం, ఒకసారి అమెరికాలో పుట్టాం, ఒకసారి ఇక్కడ పుట్టాం. కనకదాస్ అదే చెప్తాడు, పుట్టిద యోనిగలెల్లా పుట్టని జన్మలు లేవు, తిరగని ప్రదేశాలు లేవు, తినని తిండి లేదు. మనం ఏమనుకుంటాం, వా పక్షి ఎంత బాగా ఎగురుతుందా గాల్లో, అదే బెటర్ ఏమో, టికెట్ల కోసం అల్లాడడం అది ఇది, ఎక్కడ బాగుంటే అక్కడ ఎగురుకుంటా వెళ్ళిపోవచ్చు. ఒకసారి నన్ను ఒక ఆయన ప్రశ్నించాడు, స్వామి కళ్ళు ఇట్ట ఎగిరినట్టు ఎగిరినట్టు ఒక్కోసారి కళ్ళు వస్తుంటాయి, దానికి కారణం ఏంటి అన్నాను. ఒకప్పుడు నువ్వు పక్షి, నువ్వు నేను, అందుకే నా కళ్ళు వస్తుంది, ఆ వాసన పోలేదు, ఆ పక్షి ఎక్స్పీరియన్స్ వస్తా ఉంది, ఆ వాసన పోలేదు ఎగురుతున్నట్టు. మీకెవరికన్నా వచ్చింది ఎప్పుడన్నా అటు ఎగిరినట్టు? కొంతమందికి వచ్చింటుంది. సో ఇప్పుడు పక్షి అయ్యా ఒక జన్మలో ఇవన్నీ అదే కనకదాస్ చెప్తాడు, పుట్టద యోనిగలల్లా పుట్టని జన్మలు లేవు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. స్వామి హరిభక్తి ఈ జన్మలోనే వచ్చింది, దీంట్లో పూర్ణత్వం నాకు లభించేటట్టుగా అనుగ్రహించు, పూర్ణత్వం లభించేటట్టుగా అనుగ్రహించు. అపురంధరదాస్ చెప్తాడు, నేను ఎంత భాగ్యవంతుణ్ణి, భగవంతుడితోటే ఆయన పోయి చమత్కారంగా మాట్లాడతాడనమాట. విఠలుడి దగ్గరికి పోయి ఆయన అంటాడనమాట, ఏమంటాడు, ఏ విఠల నిన్నంతా తందెని అనుకుంటూ నినిగిల్లా అంటాడు. నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, నీకున్నాడా, నీకు లేడే అంటాడు. ఎవరితో, భగవంతుడితో అంటున్నాడు విఠలుడు. నిన్నంతా తందెని అనుకుంటూ నినిగిల్లా, నిన్నంతా సఖాన్ అనుకుంటూ నినిగిల్లా, నీలాంటి స్నేహితుడు నాకున్నాడు, నీకు లేడే. కరెక్టే కదా, భగవంతుడితో సమానమైన వ్యక్తి లేడు, అధికమైన వ్యక్తి లేడు. సో నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, నీకు లేడు, నీ అంత గొప్ప స్నేహితుడు నాకున్నాడు, నీకు లేడు, నిన్నంత ప్రభువు ననుకుంటూ నినిగిల్లా, నీ అంత గొప్ప ప్రభువు నాకున్నాడు, మరి నీకున్నాడా, నీకు లేడు, నీకున్నాడా. సో అది అనుభవించడానికే చైతన్య మహాప్రభు వచ్చారు భక్తావతారిగా. ఆ ప్రభు దాస భావన అనుభవించడానికి చైతన్య మహాప్రభు వచ్చారు. సో అందువల్ల మనం ఎంతో భాగ్యవంతులం, రాధా గోవింద రాధా గోవింద, అంత గొప్ప ప్రభువు తండ్రి సఖుడు మనకు లభించారనమాట. అంతకన్నా ఈ సృష్టిలో ఏం లేదు. ఇవన్నీ రంగుల కల రంగురంగుల కోరికలు, అవన్నీ ప్రతి జన్మలో కలిగినవే, కొత్త ఏం లేదు. అందుకనే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, పునశ్చర్విత చర్వినానాం చూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్. నమిలిన పిప్పే, కొత్తదేం కాదు, కొత్తదేం కాదు. సో అందువల్ల మనం ప్రాపంచికంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ సంతృప్తి కలగదు. సంతృప్తి కలుగుతుందని ప్రయత్నించిన వాడు ఆత్మఘాతకుడు. ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సారాంశం అది అనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్, ఎనీ డౌట్స్? ఎస్
హరే కృష్ణ. మనము నిర్మిత చర్మణానం చేస్తూ ఉన్నాము, కానీ మనకి దాని మీద విసుగు కలగట్లేదు. దేనివల్ల?
మనము ప్రభుపాదుల వారు సింపుల్ గా చెప్పింది ఏంటి అంటే, హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకుంటే లోయర్ టేస్ట్ వదిలేస్తాం. ఆ హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ లోయర్ టేస్ట్ పోవట్లేదు. ప్రభుపాదుల వారు గులాబ్ జామును వాళ్ళకిచ్చేంత వరకు ఆ కుళ్ళిన మాంసం అది ఇది తింటూ వాళ్ళకి ఆకర్షణ కలగలేదు. ఆయన ప్రసాదం అనే గులాబ్ జామున్ తినిపించిన తర్వాత స్వీట్ బాల్స్ కోసం వచ్చి స్వీట్ డివోటీస్ గా తయారయ్యారు వాళ్ళు. సో హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకోవాలి, అప్పుడు ఈ లోయర్ టేస్ట్ పోతుంది. ఆ హయ్యర్ టేస్ట్ నాకు కలుగుతా ఉందా అనేటువంటి పరిశీలన ఉండాల. మనం నామం చేస్తా ఉన్నాం, నామం చేస్తా ఉన్నాం, కానీ ఆ నామం చేసినప్పుడు దాని మీద ధ్యానం ఉండట్లేదు కాబట్టి, ధ్యానం ఉండట్లేదు కాబట్టి సో అది రుచి తెలియట్లేదు. ధ్యానం ఉంటే టేస్ట్ తెలుస్తుంది, టేస్ట్ తెలుస్తుంది. మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఇప్పుడు జడ్జి ఉంటాడు కోర్టులో, వాడేం ఆయన జడ్జి ఏంటి అంటే, ఇప్పుడు ఖైదీ ఉంటాడు, వాడు 10 మంది హత్య చేశాడు, 15 మంది అత్యాచారం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. జడ్జి ఏంటి కోర్టులో కూర్చొని ఆయన ఏం చేస్తాడు, ఆయన వీడు తప్పు ఒప్పుకోవాలా, వీడికి శిక్ష పడాలా, అది ఆయన డ్యూటీ. జడ్జి అట కాకుండా అరే నువ్వు ఒప్పేసుకోరా కేసు కొట్టేస్తాను, ఒప్పేసుకోరా కేసు కొట్టేస్తానంటే జడ్జి పని జడ్జి చేసినట్ట. పరమాత్మ జడ్జి ఆయన చేయడు ఆ పని, కృష్ణుడు చేస్తాడు మళ్ళీ ఆ పని అదే రూపంలో. పరమాత్మ జడ్జి ఆయన చేయడు, వాడు చేసిన తప్పిదానికి శిక్ష పడేటట్టు చూస్తాడు పరమాత్మ. సమూహం సర్వభూతేషు. సో ఆయన అందరూ సమానులే, ఆయన జడ్జి అనమాట, జడ్జి పని జడ్జి చేస్తాడు. అదే కృష్ణుడు పరమాత్మకి కొంచెం డిఫరెన్స్ ఉంది, అదే దేవుడే, దేవదేవుడైనా కానీ అదే దేవదేవుడైనా వేరే. కృష్ణుడు బయట కూర్చొని ఏం చెప్తున్నాడు, అరే ఒప్పుకోరా ఒప్పుకోరా ఒప్పుకోరా, అది కృష్ణుడి పని. అదే కృష్ణుడు పరమాత్మకైనప్పుడు మళ్ళీ జడ్జి, ఆయన వాడు చేసిన తప్పిదానికి వాడికి శిక్ష పడేటట్టు చూస్తాడు అనమాట. జడ్జి అట కాకుండా నువ్వు ఒప్పేసుకో నిన్ను కేసు కొట్టేస్తానంటే మరి మిగిలిన వాళ్ళందరూ అన్యాయం అయిపోలా. సో పరమాత్మ అడ్మినిస్ట్రేటర్, కృష్ణుడు ఫాదర్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదకి, రాధా గోవింద దేవ సఖి బృందకి, హరినామ సంకీర్తనకి నితాయ గౌర ప్రేమనందే హరి హరి బోల్.